తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అలాగే రైతు సోదరులందరికీ నమస్కారం. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా రైతుల సమస్యలను పరిష్కరించడానికి వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ నుండి 4వ సంవత్సరం విద్యార్థులం చేను కబుర్లు ప్రోగ్రాం ద్వారా మీ ముందుకు వచ్చాం. తెలంగాణ రాష్ట్రంలో అధికంగా సాగుబడి చేసే అతి ముఖ్యమైన పంటల్లో పత్తి రెండవది. ఇది మన రాష్ట్రంలో వానాకాలంలో దాదాపు 44 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. అయితే ఈ పంటను వివిధ రకాల చీడపీడలు అధికంగా ఆశించి పంట దిగుబడికి అధికంగా నష్టం కలగచేస్తున్నవి. అందులో గులాబీ రంగు పురుగు రైతులను తీవ్రంగా కలవరపెడుతుంది. ఈ క్రమంలో ఈ పురుగులను ఎలా నివారించాలో వెంకటపుర గ్రామానికి చెందిన యువరైతు రమేష్తో చర్చించి తెలుసుకుందాం. యువరైతు రమేష్గా ప్రిన్స్ డేవిడ్ పాల్ మరియు మహిళా రైతు సులోచనగా ప్రణయ మీ ముందుకు వస్తున్నారు.
రమేష్, నా పత్తికి మార్కెట్లో ధర తక్కువగా ఇస్తున్నారు, ఎందుకని అడిగితే నా పత్తి రంగు మారి ఉందని, నాణ్యత సైతం బాగాలేదని చెప్తున్నారు. దీనివల్ల నాకు చాలా నష్టం కలుగుతుంది. మరి నీవు ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటున్నావు?
సులోచన, వానాకాలంలో కురిసే వర్షాలకు సహజంగానే పత్తి నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇక చీడపీడలు ఆశించినప్పుడు, అందులోనూ గులాబీ రంగు పురుగు ఆశించినప్పుడు పత్తి నాణ్యత చాలా ఎక్కువగా దెబ్బతింటుంది. కనుక నేను సమగ్ర యాజమాన్య పద్ధతులను అవలంబించి ఈ పురుగు ఉధృతిని నియంత్రించుకొని పత్తి నాణ్యత దెబ్బతినకుండా, నష్టం వాటిల్లకుండా జాగ్రత్త తీసుకుంటున్నాను.
అవునా రమేష్? అయితే నాకు కూడా ఈ పురుగుకు సంబంధించిన వివరాలు తెలియజేయవా?
అసలైతే మనం పండిస్తున్న బీటి పత్తిని ఈ గులాబీ రంగు పురుగు ఆశించదు. కానీ మనం పాటిస్తున్న యాజమాన్య పద్ధతులలోని పొరపాట్లు, వాతావరణ మార్పుల కారణంగా ఈ పురుగు ఇటీవల బీటి పత్తిని రకాలను సైతం విపరీతంగా ఆశించి పంటకు అధిక నష్టం కలుగజేసిన సులోచన. అయితే సరైన సమయంలో సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టడం ద్వారా ఈ పురుగును నియంత్రించుకోవచ్చును.
అవునా? అయితే ఏ విధంగా దాడి చేస్తుంది ఈ పురుగు? దాని లక్షణాలు ఎలా ఉంటాయి?
తొలి దశలో తల్లి పురుగు లేత ఆకుల అడుగు భాగాన, లేత కొమ్మలపైన, పూమొగ్గలపైన గుడ్లను గుంపులుగా లేదా విడివిడిగా పెడుతున్న సులోచన. గుడ్ల నుండి బయటికి వచ్చిన చిన్న లార్వాలు పూమొగ్గలలోనికి తొలుచుకుపోయి లోపటి పదార్థములను తిని వీటిని గుడ్డి పూలుగా మారుస్తాయి.
కానీ నేనెప్పుడు ఈ రంధ్రాలను నా పంటలో గుర్తించలేకపోయాను రమేష్.
అవును సులోచన, చిన్న లార్వా దశలో ఉన్నప్పుడు కాయలపై కంటికి కనిపించినంత చిన్న రంధ్రాలను చేసి లోనికి ప్రవేశిస్తాయి. తర్వాత కాయలకు చేసిన రంధ్రం పూడిపోయి పురుగు కాయలనే ఉండి గింజలను తింటూ దూదిని బాగా నష్టపరుస్తుంది. ఈ విధంగా దూది రంగు నాణ్యత పూర్తిగా దెబ్బతింటాయి.
అవును రమేష్, ఈ పురుగు యొక్క నష్టాన్ని పంటపై ఎప్పుడు గుర్తించగలమంటావు?
పురుగు లార్వా దశ మొత్తం కాయలోనే గడపడం వలన కాయ పగిలిన తర్వాత మాత్రమే నష్టాన్ని గుర్తించగలం సులోచన. అంతేకాదు, పురుగు ఆశించిన కాయలు పూర్తిగా వృద్ధి చెందక త్వరగా పక్వానికి వస్తాయి.
మరి కొన్ని పూలు విప్పుకోకుండానే అలాగే ఉంటున్నాయి, ఎందుకు? వీటిని ఏమంటారు?
లేత మొగ్గలను ఆశించి ఎదిగే పువ్వులలోని పదార్థాలను తినడం వలన ఆకర్షణ పత్రాలు విప్పుకోకుండా ముడుచుకునే ఉంటాయి. వీటినే గుడ్డి పూలు అంటారు సులోచన.
అది సరే గాని రమేష్, కొన్ని పూలు విచ్చుకున్నప్పటికీ పత్తి కాయ అభివృద్ధి చెందకుండానే రాలిపోతున్నాయి కదా, ఇది ఎందుకు జరుగుతుంది అంటావు?
ఎదిగిన మొగ్గలను ఆశించినప్పుడు పువ్వులు విచ్చుకోనప్పటికీ లోపల అండాశయాలను, పుప్పొడిని తినడం వలన నష్టం కలుగుతుంది. ఈ విధంగా తొలి దశలో ఆశించినచో మొగ్గలు పూలు రాలిపోతాయి. అంతేకాదు, లేతకాయలను ఆశించినప్పుడు అవి రాలిపోతాయి. కాయ పరిమాణం పెరగకపోతే అవి కూడా రాలిపోతాయి.
ఇంతగా నష్టం వాటిల్లుతున్న ఈ పురుగు తొలి దశల్లోనే ఎలా గుర్తించాలి అంటావు?
ఈ పురుగు నష్టాన్ని గుర్తించడానికి పొలంలోని గుడ్డిపూలను కాయలను తెరిచి లోపలి భాగాన్ని చూసినట్లయితే కాయ లోపల చిన్న లేక పెద్ద గులాబీ రంగు గొంగలి పురుగులను గమనించవచ్చును. ఈ విధంగా పురుగు యొక్క దాడిని గుర్తించవచ్చు. సులోచన,
ఇంతకు ఈ పురుగును దాడి చేసిన తర్వాతనే అరికట్టవచ్చా లేక ముందుగానే నివారించవచ్చా?
ఎందుకు నివారించలేం సులోచన? సమగ్ర యాజమాన్య పద్ధతులను అనుసరించి గులాబీ రంగు పురుగును ముందుగానే నివారించవచ్చును. ఇవి ప్రధానంగా పంటలేని సమయంలో, విత్తనానికి ముందు, పంట కాలంలో మరియు పంట తీసిన తర్వాత చేపట్టవలసి ఉంటుంది.
అవునా? మరి పంటకు ముందు లేక పంటలేని సమయాన పాటించవలసిన పద్ధతులు తెలుపుతావా రమేష్?
హా, తప్పకుండా చెప్తా సులోచన. ఎండాకాలంలో లోతు దుక్కులు చేసుకునట ద్వారా పురుగు యొక్క కోశస్థ దశలను సమర్థవంతంగా నాశనం చేయవచ్చును. అంతేకాదు, గులాబీ రంగు పురుగు ఆశించిన పత్తిని, జిన్నింగ్ చేయగా వచ్చిన విత్తనాలను మిల్లు వద్ద కానీ రైతుల ఇళ్ల వద్ద కానీ నిల్వ ఉంచకూడదు. ఎందుకంటే వీటిని నిల్వ ఉంచితే ఉధృతి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.
అలాగా రమేష్, మరి పత్తి విత్తటానికి ముందు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఏమిటి అంటావు?
పత్తి పంట తరువాత తప్పకుండా పప్పుజాతి లేదా ఇతర పంటలలో పంట మార్పిడి చేసుకోవాలి. తక్కువ కాల పరిమితి గల రకాలను ఎంపిక చేసుకుని సకాలంలో విత్తుకోవడం ద్వారా గులాబీ రంగు పురుగును ఉధృతిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. అలాగే బీటీ పత్తిని విత్తేటప్పుడు పత్తి చుట్టూ 5 వరుసలలో నాన్ బీటీ పత్తిని విధిగా విత్తుకోవాలి.
కలుపు మొక్కల నుండి లేదా ఇతర మొక్కల నుండి ఈ పురుగు యొక్క దాడి పెరగడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయంటావా రమేష్?
చాలా అవకాశాలు ఉన్నాయి సులోచన. పత్తి పొలంలో మరియు చేను చుట్టూ తుత్తురు బెండ లాంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. పత్తి పంట దగ్గరలో బెండ పంట లేకుండా చూసుకోవాలి. వీలైనంత వరకు ఒక ప్రాంతంలోని లేదా ఒక గ్రామంలోని రైతులంతా పత్తిని ఒకేసారి, అనగా 1 వారంలోపు విత్తుకుంటే పురుగు యొక్క ఉధృతిని నియంత్రించవచ్చు.
మరి పంటకాలంలో పురుగును గుర్తించి చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఏమైనా తెలుపుతావా రమేష్?
తప్పకుండా తెలుపుతాను సులోచన. పత్తి పంట విత్తిన 45 రోజుల నుండి గులాబీ రంగు పురుగు ఉనికిని గమనించడానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చి బుట్టలలో వరుసగా 3 రోజులు 7 లేదా 8 తల్లిరేఖల పురుగులను గమనించడం లేదా చేనులో 10% గుడ్డి పువ్వులు లేదా 10% పురుగు ఆశించిన కాయలను గమనిస్తే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
ఇంతకు ఎన్ని లింగాకర్షక బుట్టలు అమర్చాలి రమేష్?
ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకుంటే పురుగు ఉధృతిని కొంతవరకు నియంత్రించవచ్చును. లింగాకర్షక బుట్టల ఆధారంగా పురుగు ఉధృతిని అంచనా వేసుకోవాలి.
ఇవి మాత్రమే కాకుండా ఇంకా వేరే పద్ధతులు ఏమైనా ఉన్నాయా రమేష్?
ఉన్నాయి. నష్టపరిమితికి చేరే సమయంలో ఎకరాకు 4 కాడుల ట్రైకోగ్రామ గుడ్డు పరాన్నజీవిని చేనులో వదులుకోవాలి. పురుగు నష్టపరిమితి స్థాయి దాటిన వెంటనే 5% వేపగింజల కషాయము లేదా 5 మిల్లీలీటర్లు వేప నూనెను 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
మరి వీటి ద్వారా పూర్తిగా పురుగు నివారించవచ్చా లేదా ఏమైనా రసాయనాలు వాడాల్సి ఉంటుందా రమేష్?
ఇప్పటి వరకు చెప్పిన పద్ధతులన్నీ పురుగు యొక్క తీవ్రతను 1 మోస్తరు వరకు మాత్రమే నియంత్రిస్తాయి సులోచన. ఒకవేళ పురుగు ఉధృతి అధికంగా ఉంటే క్వినల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ 1.5 గ్రాములు లేదా క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయిట్ 0.5 గ్రాములు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
ఈ విధంగా ఎన్నిసార్లు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది రమేష్?
పంటకాలంలో 1 లేదా 2 సార్లు మాత్రమే సింథటిక్ పైరెథ్రాయిడ్ మందులైన సైపర్మెత్రిన్ 25% ఈసి 1 మిల్లీలీటరు లేదా ప్రొఫెనోపాస్ మరియు సైపర్మెత్రిన్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిపాస్ మరియు సైపర్మెత్రిన్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు.
అలాగా పంట తీసిన తర్వాత చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి తెలుపగలవా? మరి
నీటి వసతి ఉన్నప్పటికీ పత్తిని 7 నెలలకు మించి పొడిగించకుండా తీసివేయాలి. పంటకాలము పొడిగించడం ద్వారా రాబోయే పంటలో పురుగు ఉధృతి తొలి దశలోనే ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. పంట తీసిన తర్వాత చేనులో గొర్రెలు, మేకలు, పశువులను తోలి మేపాలి సులోచన. పత్తి మూలను షెడ్డర్తో కానీ రోటావేటర్తో కానీ భూమిలో కలియదునాలి. పత్తి మూలను ఇళ్ల వద్ద పొయ్యిలో వాడేందుకు నిల్వ చేయకూడదు. ఈ యాజమాన్య పద్ధతులు మనం పాటించవలసి ఉంటుంది.
మరి ఇవే కాకుండా అధిక ఆదాయం పొందడానికి ఇతర పద్ధతులు ఏమైనా ఉన్నాయా రమేష్?
నీటి వసతి ఉన్న చోట 2వ పంటగా ఇతర 6 తడి పంటల్ని సాగు చేసుకోవడం వలన పంట మార్పిడి జరగడమే కాకుండా పత్తిలో వచ్చే ఆదాయం కన్నా ఎక్కువ ఆదాయం పొందవచ్చు సులోచన.
అలాగా ఈ సమాచారం అంతా నువ్వు ఏ విధంగా తెలుసుకోగలిగావు రమేష్?
ఈ సమాచారం అంతా నేను చేను కబుర్ల ప్రసారం ద్వారా, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల ద్వారా ఇలాంటి ఎన్నో మెలకువలు తెలుసుకొని అధిక దిగుబడులు పొందగలుగుతున్నాను సులోచన.
ఈ విధంగా పత్తిలో గులాబీ రంగు, కాయతొలుచు పురుగు నివారణకు దుక్కిదున్నే దశ నుంచి చివరి దశ వరకు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే పురుగు ఉధృతి తగ్గించుకొని అధిక దిగుబడులను సాధించవచ్చును. ఇలాగే మా చేను కబుర్లు కార్యక్రమాన్ని వింటూ ఉండండి, మీ సమస్యలను పరిష్కరించుకోండి. ధన్యవాదములు.
చేను కబుర్లు శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. సామాజిక విజ్ఞాన కళాశాల విద్యార్థులం పరిమళ, సమీనా, లాస్యా 4వ సంవత్సరం చదువుతున్నాం. ఈ వారం చేను కబుర్లలో చెట్లు నాటడం యొక్క ప్రాముఖ్యత, ఉపయోగాలు, లాభాలు, చెట్ల యొక్క జీవనక్రియ విధానాలు, పలు రకాల చెట్ల యొక్క ఉపయోగాల గురించి నాటక రూపంలో తెలుసుకుందాం. నాటకంలోని పాత్రల పేర్లు సైన్స్ టీచర్గా సౌజన్య, విద్యార్థినిలుగా ప్రియా మరియు జ్యోతి.
టీచర్ గారు, చెట్టు అంటే ఏమిటి?
కనీసం 20 అడుగుల ఎత్తు పెరిగే వాటిని చెట్టు అంటారు. కొన్ని చెట్లు 200 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. కొన్ని చెట్లు 1000 సంవత్సరాలకు పైన జీవిస్తాయి. ప్రతి సంవత్సరం చిగురిస్తూ పుష్పిస్తూ కాయలు పండ్లు అందించే వాటిని చెట్లు అంటారు. ఒకసారి కాచి చనిపోయే వాటిని మొక్కలు అంటారు. చెట్లు అనే పటుత్వాన్ని, భూసారాన్ని చక్కగా కాపాడతాయి. ప్రకృతికి అందాలను చేకూర్చడంలోనూ వ్యవసాయంలోనూ చెట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. పండ్ల రకాలు చాలా వరకు చెట్ల నుండి లభిస్తాయి. మామిడి, సపోటా, బత్తాయి, దానిమ్మ మొదలైన పండ్లు చెట్ల నుండి లభిస్తాయి. ఈ విశ్వమంతా పంచభూతాత్మకమైనదే. చెట్లు తదితరాలలో కూడా మనుషుల్లో ఉన్నట్లే పంచభూతాలు ఉన్నాయి. వాటికి కూడా మనిషిల్లాగే వినటం, వాసన చూడటం, రసం, స్పర్శ, దృష్టి అనే 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఇవి ఇతర జంతువులలాగా పైకి కనిపించకపోవచ్చు. అంత మాత్రం చేత వాటిని లేవు అని అనటానికి వీల్లేదు. చెట్లకు స్పర్శను పొందే లక్షణం ఉంది. అలాగే గాలి వీచినప్పుడు, పిడుగులు పడ్డప్పుడు కలిగే ధ్వనులకు పువ్వులు పండ్లు రాలిపడుతుంటాయి. అంటే ఆ ధ్వనిని వినే శక్తి చెట్లకు ఉంది. తీగలు చెట్లను చుట్టుకొని లేదంటే పందిరిని ఎగబాకుతూ ముందుకు సాగిపోతాయి. ముందుకు పోవాలంటే, ముందు ఏముందో అర్థం కావాలంటే ఎంతో కొంత దృష్టి ఉండాలి. ఈ తీగలు సాగే స్థితిని చూస్తే దృష్టి కూడా ఉంది అనే విషయం అర్థమవుతుంది. పవిత్రమైన గంధం కానీ ధూపం కానీ ఆ చెట్టుకు సోకినప్పుడు అవి చక్కగా ఎదుగుతూ ఉంటాయి. సుఖదుఖాలను పొందే లక్షణాన్ని అవి కలిగి ఉంటాయి. మనుషుల్లో ఎలా పరిమాణక్రమం ఉంటుందో వాటిలోనూ అలాగే పరిమాణక్రమం కనిపిస్తూ ఉంటుంది. మొలకెత్తటం, పెరిగి పెద్దవటం, పుష్పించి ఫలాలను ఇవ్వటం, కొంతకాలానికి వయస్సుడిగి నశించటం, ఇవన్నీ చూస్తే ప్రాణం ఉన్న మనిషిలాగే చెట్టు కూడా కనిపిస్తుంది. వాయువును గ్రహించటం, తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవటం, ఆహారం మారినప్పుడు తరగటం, పెరగటం, ఇవన్నీ చెట్లలో కనిపిస్తుంటాయి. వ్యాధి సోకితే మనుషులు బాధపడినట్లే చీడపీడలు సోకిన చెట్లు కూడా బాధపడుతున్నట్టు నిరూపించినట్టు కనబడుతుంది.
టీచర్ గారు, చెట్లు నాటడం వల్ల వచ్చే లాభాలేంటండి?
చెట్లు చాలా ముఖ్యమైనవి, విలువైనవి మరియు మన మనుగడకు అవసరమైనవి. అవి మనకు 2 ముఖ్యమైన జీవిత అవసరాలను అందిస్తాయి, ఆహారం మరియు ఆక్సిజన్. ప్రాథమికంగా మనల్ని సజీవంగా ఉంచడంతో పాటు చెట్లు మనకు పెద్ద మరియు చిన్న అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తాయి. అందువల్ల అన్ని జీవుల మనుగడకు చెట్లు ముఖ్యమైన వనరులు. అందువల్ల ప్రభుత్వాలు మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు అటవీ నిర్మూలన మరియు చెట్లను నాటడం వల్ల కలిగే ప్రయోజనాలను నివారించడానికి చర్యలు తీసుకుంటున్నాయి. చెట్లు గాలి నుండి కార్బన్ డైఆక్సైడ్ను తీసుకుంటాయి మరియు మన జీవితాలకు మద్దతుగా తాజా ఆక్సిజన్ను అందిస్తాయి. ఈ చక్రం ఇతర జీవులకు నిలబెట్టడానికి ప్రకృతిచే సృష్టింపబడింది. తరువాత చెట్లు పీల్చే కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ వాయువులలో ఒకటి. ఇవి మరియు ఇతర గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణంలోకి విడుదలైనప్పుడు ఒక పొరను ఏర్పరుస్తాయి మరియు సూర్యుని నుండి వేడిని బంధిస్తాయి. వాటి ఫలితంగా వాతావరణ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది గ్లోబల్ వార్మింగ్కు కారణమవుతుంది. కాబట్టి ఎక్కువ చెట్లు నాటడం వల్ల గాలి క్లియర్ అవుతుంది మరియు గ్లోబల్ వార్మింగ్ ప్రభావం తగ్గుతుంది.
చెట్లు పర్యావరణ వ్యవస్థకు ఎలా తోడ్పడతాయి టీచర్ గారు?
చెట్లు ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థకు దోహదం చేస్తాయి. జంతువులు, కీటకాలు, పక్షులు, శిలీంధ్రాలు చెట్లలో తమ నివాసాలను ఏర్పరుస్తాయి మరియు విభిన్న పర్యావరణ వ్యవస్థలను సృష్టిస్తాయి. ఈ సమతుల్య వాతావరణం మానవుల అభ్యున్నతికి తోడ్పడుతుంది. చెట్లు వాటి స్వంత ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి మరియు ఆహార గొలుసు దిగువ కనిపిస్తుంది. కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియ ద్వారా తమ స్వంత ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి మరియు మొత్తం పర్యావరణ వ్యవస్థకు గణనీయమైన సహకారం అందిస్తాయి. ఇంకా చెట్లు సహజంగా ఆయుర్వేదం వంటి మన వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించే ఔషధాల యొక్క గొప్ప మూలం.
టీచర్ గారు, చెట్లు వర్షపు నీటిని ఎలా స్వీకరిస్తాయి?
చెట్లు వర్షపు నీటిని స్వీకరించి భూమిలో చిక్కుకుంటాయి. దీంతో స్వచ్ఛమైన నీరు మురుగు కాలువల్లో వృధాగా పోకుండా ఉంటుంది. వరద నీటిని భూమి మరియు వాతావరణంలోకి విడుదల చేయడానికి ముందు కొద్దిసేపు నెమ్మదిగా పట్టుకుంటాయి. అందువల్ల ఒక ప్రాంతం యొక్క నీటి స్థావరాన్ని నిర్వహిస్తారు. చెట్ల మూల వ్యవస్థ ప్రకృతి ద్వారా చాలా చక్కగా తయారు చేయబడింది.
టీచర్ గారు, చెట్ల యొక్క పచ్చదనం మనుషులకు ఒత్తిడి తగ్గించడంలో ఎలా ఉపయోగపడతాయి?
చెట్లు మనకు స్వచ్ఛమైన గాలి, నీరు మరియు ఆహారాన్ని అందిస్తాయి. దీని పచ్చదనం మరియు తాజాదనం మనకు ఒత్తిడిని తగ్గించే సాధనంగా కూడా పనిచేస్తుంది. ఇది వాతావరణానికి సానుకూలం ఇస్తుంది. ఎండాకాలంలోనూ వర్షాకాలంలోనూ చెట్లు చల్లని నీడను అందిస్తాయి. చుట్టూ పచ్చని చెట్లు ఉండటం వల్ల పిల్లలకు మంచి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పచ్చదనానికి గురైనప్పుడు రోగులు సులభంగా కోలుకుంటారు. మంచి జీవితం కోసం చెట్లు మనకు అందించే మరెన్నో విషయాలుంటాయి.
టీచర్ గారు, చెట్లు మన దేశంలో ఎటువంటి ఆర్థిక అభివృద్ధికి అందిస్తాయి?
చెట్లు అనేక దేశాలకు ఎగుమతి చేయబడే పండ్లు మరియు ఔషధాలను ఉత్పత్తి చేస్తాయి. తద్వారా ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. మొక్కలు నాటడం, వాటి ఉత్పత్తులను అమ్ముకోవడం వల్ల ప్రజలకు జీవనోపాధి లభిస్తుంది. చెట్లు చెక్క మరియు కాగితాన్ని అందిస్తాయి. ఇది వేసవిలో సహజ శీతలీకరణగా కూడా పనిచేస్తుంది. తద్వారా ఏసీ బిల్లులను తగ్గిస్తుంది మరియు పర్యావరణాన్ని సహజంగా ఉంచుతుంది.
టీచర్ గారు, చెట్ల యొక్క ప్రయోజనాలు ఏమిటండి?
మన చుట్టూ ఉన్న వృక్షాలు చాలా ముఖ్యమైనవి మరియు మానవ పరిస్థితిని మెరుగుపరచడానికి ఎల్లప్పుడూ అవసరం. ఒక పరిపక్వ ఆకు చెట్టు మొత్తం సంవత్సరానికి 10 మంది పీల్చే ఒక సీజన్లో చాలా ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుంది. చెట్లు హానికరమైన కాలుష్యాలను నిల్వ చేయవచ్చు లేదా కాలుష్య కారకాలను తక్కువ హానికరమైన రూపాల్లో మార్చగలవు. చెట్లు వడపోత, మురికి నీరు మరియు వ్యవసాయ రసాయనాలు, జంతువుల వ్యర్థాలను ప్రభావాలను తగ్గించడంలో ఉపయోగపడతాయి.
చెట్ల యొక్క ఉపయోగాలు ఏంటి టీచర్ గారు?
చెట్లు వేళ్ళు, బెరడు, ఆకులు, పూలు, కాయలు, పళ్ళు, విత్తనాలు మొత్తం అన్ని భాగాలను ఆయుర్వేదం, సిద్ధ, యునాని వైద్య విధానాల్లో ఉపయోగిస్తారు. వీటి నుంచి అనేక రకాల మందులను తయారు చేస్తారు. పొలాలకు క్రిమి సంహారక మందులు కూడా చెట్ల ఆధారంగా తయారు చేస్తారు. ప్రకృతిలో ప్రాణం పురుడు పోసుకున్న రోజునే తరువు కూడా పురుడు పోసుకుంది. ప్రకృతికి వికృతి, వికృతికి ప్రకృతి అనుసంధానమైనట్లు ఈ ప్రకృతిలో ఎటువంటి ఎంతటి కఠినమైన దీర్ఘకాలిక రోగాలకు కూడా ఈ ప్రకృతిలో ఔషధీకృత మొక్కలు, వృక్షాలున్నాయి.
చెట్ల యొక్క జాతుల గురించి చెప్పండి టీచర్ గారు.
చెట్లు ఒక మోనోఫైలటిక్ వర్గీకరణ సమూహం కాదు, కానీ అనేక రకాల వృక్ష జాతులను కలిగి ఉంటుంది. ఇవి స్వతంత్రంగా ఒక ట్రంక్ మరియు కొమ్మలను సూర్యరశ్మికి పోటీగా ఇతర మొక్కల కంటే పైకి ఎత్తే మార్గంగా అభివృద్ధి చేస్తాయి. ఎక్కువ శాతం జాతులు యాంజియోస్పర్మ్లు లేదా గట్టి చెక్కలు మరియు వాటిలో చాలా జిమ్నోస్పర్మ్లు లేదా సాఫ్ట్ వుడ్లు. చెట్లు దీర్ఘకాలం ఉంటాయి, కొన్ని వేల సంవత్సరాలకు చేరుకుంటాయి. చెట్లు 370 మిలియన్ల సంవత్సరాల నుండి ఉనికిలో ఉన్నాయి. ప్రపంచంలో 300,000,000,000 పరిపక్వ చెట్లు ఉన్నాయి అని అంచనా. ఒక చెట్టు సాధారణంగా అనేక ద్వితీయ శాఖలను కలిగి ఉంటుంది. సాధారణంగా బలం కోసం చెక్క కణజాలం మరియు చెట్టు యొక్క ఒక భాగం నుండి మరొక భాగానికి పదార్థాలను తీసుకువెళ్ళడానికి వాస్కులార్ కణజాలం కలిగి ఉంటుంది. చాలా చెట్లు దాని చుట్టూ బెరడు పొర ఉంటుంది. ఇది రక్షణ అవరోధంగా పనిచేస్తుంది. నేల క్రింద మూలాలు శాఖలుగా మరియు విస్తృతంగా వ్యాపించి ఉంటాయి. అవి చెట్టుకు లంగరు వేయడానికి మరియు నేల నుండి తేమ మరియు పోషకాలను సేకరించేందుకు ఉపయోగపడతాయి. నేలపైన శాఖలు చిన్న కొమ్మలు మరియు రెమ్మలుగా విభజించబడ్డాయి. రెమ్మలు సాధారణంగా ఆకులను కలిగి ఉంటాయి. ఇవి కాంతి శక్తిని సంగ్రహిస్తాయి మరియు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా దానిని చక్కెరలుగా మారుస్తాయి. చెట్ల యొక్క పెరుగుదల మరియు అభివృద్ధికి ఆహారాన్ని అందిస్తాయి. చెట్లు సాధారణంగా విత్తనాలను ఉపయోగించి పునరుత్పత్తి చేస్తాయి. పువ్వులు మరియు పండ్లు ఉండవచ్చు.
చెట్లు వాతావరణాన్ని నియంత్రించడంలో ఎటువంటి పాత్ర పోషిస్తాయి టీచర్ గారు?
చెట్లు వాతావరణాన్ని నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాతావరణం నుండి కార్బన్ డైఆక్సైడ్ను తొలగించి వారి కణజాలాల్లో పెద్ద మొత్తంలో కార్బన్లు నిల్వ చేస్తాయి. చెట్లు మరియు అడవులు అనేక జాతుల జంతువులు మరియు మొక్కలను ఆవాసాన్ని అందిస్తాయి.
చెట్లు మనుషులకి ఏ విధంగా సహాయపడతాయి టీచర్ గారు?
చెట్లు మనుషులకు నీడను మరియు ఆశ్రయాన్ని అందిస్తాయి. నిర్మాణానికి కలప, వంట మరియు వేడి చేయడానికి ఇంధనం మరియు ఆహారం కోసం పండ్లు, అలాగే అనేక ఇతర ఉపయోగాలు ఉన్నాయి. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో వ్యవసాయానికి అందుబాటులో ఉన్న భూమిని పెంచడానికి చెట్లను తొలగించటం వల్ల అడవులు తగ్గిపోతున్నాయి. వాటి దీర్ఘాయువు మరియు ఉపయోగం కారణంగా వివిధ సంస్కృతులలో పవిత్రమైన తోటలతో చెట్లు ఎల్లప్పుడూ గౌరవించబడుతున్నాయి మరియు అవి ప్రపంచంలోని అనేక పురాణాల్లో పాత్రలు పోషిస్తాయి.
చెట్లలోని వివిధ భాగాలను ప్రత్యేకంగా దేనికోసం ఉపయోగిస్తారు?
చెట్లలోని వివిధ భాగాలను సుగంధ ద్రవ్యాలుగా ఉపయోగిస్తారు. వీటిలో దాల్చిన చెక్క బెరడు నుండి తయారు చేయబడిన దాల్చిన చెక్క మరియు మసాలా పొడి, పిమెంటో చెట్టు యొక్క ఎండిన చిన్న పండ్లు ఉన్నాయి. జాజికాయ అనేది జాజికాయ చెట్టు యొక్క కండ కలిగిన పండులో కనిపించే ఒక విత్తనం మరియు లవంగాలు, లవంగం చెట్టు యొక్క తెరవని పూల మొగ్గలు.
టీచర్ గారు, చెట్ల నుండి తేనె ఎలా ఉత్పత్తి చేస్తారు?
చాలా చెట్లలో తేనె పుష్కలంగా ఉండే పువ్వులు తేనెటీగలను ఆకర్షిస్తాయి. అటవీ తేనె ఉత్పత్తి అనేది అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలోని గ్రామీణ ప్రాంతాలలో ఒక ముఖ్యమైన పరిశ్రమ. ఇక్కడ సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించి చిన్న స్థాయి తేనెటీగల పెంపకదారులు దీన్ని చేపట్టారు. పెద్ద పువ్వు యొక్క పువ్వులు ఎల్డర్ ఫ్లవర్ కార్డియల్గా చేయడానికి ఉపయోగించబడుతున్నాయి.
టీచర్ గారు, చెట్ల ఆకులను మనుషులు కూడా తింటారా?
హా, తింటారు.
ఏ విధమైన చెట్ల ఆకులను మనుషులు ఆహారంగా తీసుకుంటారు?
కొన్నింటిని మనుషులు తినవచ్చు, కానీ వాటిలో టానిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది వాటికి చేదుగా చేస్తుంది. కరివేపాకు ఆకులు, కాఫీర్ లైమ్ ఆహారంలో మరియు ఐలంథస్ మరియు యూరోపియన్ బే చెట్టు ఆకులు తింటారు మరియు కాలిఫోర్నియా బే చెట్టు ఆహారాన్ని సువాసన కోసం ఉపయోగిస్తారు.
ప్రస్తుత కాలంలో మనం చెట్లు నాటడం ఎలా అభివృద్ధి చేయాలి టీచర్ గారు?
మన జీవితంలో చెట్లు చాలా ముఖ్యమైనవి మరియు అవి పర్యావరణానికి ఏకీకృత సేవను అందిస్తాయి. చెట్లను రక్షించకపోవటం వల్ల నేడు మనం గ్లోబల్ వార్మింగ్, తీవ్రమైన కాలుష్యం మరియు అటవీ నిర్మూలన యొక్క ఇతర దుష్ప్రభావాలకు గురవుతున్నాము. ఈ భూమి మీద మానవులు జీవించేలా చెట్లకు మంచి చికిత్స అందించాలి మరియు వాటిని బాగా పెంచాలి. మనం ఎక్కువగా చెట్లను నాటేలా ఇతరులను ప్రోత్సహించాలి. విన్నారు కదా శ్రోతలారా, చెట్లను నాటడం వల్ల వచ్చే లాభాలను, చెట్ల యొక్క జీవన క్రియను, వివిధ ఉపయోగాలను గురించి తెలుసుకున్నాం. వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.
గత వారం మొదటి ప్రశ్న.
పంటకాలం ఎక్కువగా పొడిగించడం వల్ల ఎలాంటి చీడపురుగులు ఎక్కువగా ఆశిస్తాయి? ఆప్షన్ ఏ శనగపచ్చ పురుగు, ఆప్షన్ బి కాయతొలుచు పురుగు.
ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం
ఆప్షన్ ఏ శనగపచ్చ పురుగు.
గత వారం రెండవ ప్రశ్న.
పేనుబంకని ఎలా నివారిస్తారు? ఆప్షన్ ఏ డైమిథోయేట్ 30% ఈసి 2 మిల్లీలీటర్లు, ఆప్షన్ బి క్యునాల్ఫాస్ 25% ఈసి 2 మిల్లీలీటర్లు.
ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం
ఆప్షన్ ఏ డైమిథోయేట్ 30% ఈసి 2 మిల్లీలీటర్లు.
ఈ రెండు ప్రశ్నలకు సరి అయిన సమాధానం పంపినవారు దోమల్గూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప, మణికొండ హైదరాబాద్ నుండి శ్రీమతి జాన్సీ కర్రీ. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరి అయిన సమాధానం పంపినవారు పెద్ద కొత్తపల్లి నాగర్ కర్నూలు నుండి వెన్నెల తేజ, చేతన్ సింహ, సిద్ధార్థ. సాతాపూర్ నాగర్ కర్నూలు నుండి లక్ష్మయ్య, బలీశ్వరమ్మ, లుంబిన్ కుమార్. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరి అయిన సమాధానం పంపినవారు కిషన్ నగర్ కరీంనగర్ నుండి జంగిలి చంద్రయ్య, శ్రీచరణ్, అంజలి. ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్లా నుండి గంగు, మహేందర్, నాగలక్ష్మి. చీర్లవంచ రాజన్న సిరిసిల్లా నుండి గంగు, హనుమండ్లు, లక్ష్మి. కూనబోయిన పల్లె ఇల్లంతకుంట నుండి టాంగా, మల్లయ్య, గౌరవ్వ. నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా. రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి. తీగలగుట్టపల్లి కరీంనగర్ నుండి ఆర్మీ కిషోర్, లలిత, రవిత్రేణి, జస్విత. రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి సరోజిని, మాయా, కట్ల సతీష్. కూకట్పల్లి హైదరాబాద్ నుండి రామారావు, లక్ష్మి, చరితవ్య, రేవంత్. సత్తుపల్లి ఖమ్మం నుండి కృష్ణమూర్తి, శకుంతల, శివాని. పెనగడప భద్రాద్రి కొత్తగూడెం నుండి జుబేర్, నిసార్, జునైద్ పాషా.
మొదటి ప్రశ్న. ఎకరానికి ఎన్ని లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలి? ఏ 4, బి 6.
ప్రశ్న మరోసారి.
ఎకరానికి ఎన్ని లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలి? ఏ 4, బి 6. రెండవ ప్రశ్న. పత్తి పంట తర్వాత తిరిగి ఏ పంట వేసుకోవాలి? ఏ పత్తి, బి పప్పు పంటలు.
ప్రశ్న మరోసారి.
పత్తి పంట తర్వాత తిరిగి ఏ పంట వేసుకోవాలి? ఏ పత్తి, బి పప్పు పంటలు.
చేను కబుర్లు శ్రోతలు, ఒక నెంబర్ నుండి 2 పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గతవారంలాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేను కబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ
PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్యరక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును. దీనికోసం రైతులు వారి స్మార్ట్ ఫోన్లలో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి PJTSAU స్పేస్ అగ్రికల్చరల్ స్పేస్ వీడియోస్ అని టైప్ చేసి దాని తరువాత వీడియోస్ మీద క్లిక్ చేసి ఆ తరువాత ప్రతి రైతు సబ్స్క్రిప్షన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన ఎడల ఇందులో సభ్యులుగా నమోదవుతారు. దాని పక్కనే ఉన్న గంట ఆకారంలోని ఐకాన్ మీద నొక్కిన ఎడల ఛానల్లో కొత్త ప్రోగ్రాం పెట్టిన ప్రతిసారి మీ మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది. కావున రైతు సోదరులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మరియు విద్యార్థులు ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యులుగా నమోదు కావాలని, తద్వారా వ్యవసాయంలో అధిక నికర ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాము.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.